మన రక్షకుడైన యేసుప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో మీరందరూ ఏకీభవించి ప్రార్థించవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా రక్షకుడ, మా నాసిక రంధ్రాల్లో ఊపిరి పెట్టి మిమ్మల్ని కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయంకై మీకు స్తోత్రం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునందుదరమని సెలవిచ్చినారు. ప్రభువా, నీ లేఖనాలు మా జీవితాల్లో నెరవేర్చి వాక్యంతో మా హృదయాలు నింపబడి మీ చిత్తం సంపూర్ణంగా చేయగలుటకు ప్రభువా మీరు మా కృపనివ్వండి. మీ వాక్యం మా అంతరంగంలో లోతైన క్రియ జరిగించి హిమము కంటే తెల్లగా చేయబడగలుగుటకు మా కృపనివ్వండి. నీ వాక్యంలోని శక్తిని గ్రహించు వారిగా మమ్మల్ని చేయండి. ఈ కూడికల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. పౌలు నీ వాక్యాన్ని ప్రభువా మాజ్దోనే దేశంలో ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడినట్లుగా మా హృదయాలు తెరవండి. ప్రపంచానికి సువార్తను తీసుకుని వెళ్ళాలనే భారం మా గుండెల్లో అధికించేయండి. మీకిష్టం లేని, మీకిష్టం కాని ప్రతి వ్యర్థత్వాన్ని మాలో నుంచి తొలగించండి. మీ నామ మహిమార్థమై సమస్తమును ఆది నుండి అంతం వరకు మీ చిత్తానుసారంగా జరిగించమని, వాక్య వెలుగులో మా జీవితాలను కట్టమని యేసునామలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రిలరా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండం 14:13 చదువుకుందాం.
తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునుకు ఆ సంగతి తెలిపిను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడినైన మమ్రే అను అమోరియుని ఏలేను వనంలో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు.
మనం చదవబడిన లేఖన భాగంలో అబ్రాము పేరుకు ముందు హెబ్రీయుడు అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు ఉపయోగించడాన్ని మనం చూస్తాం. ప్రిలరా, ఎందుకని ప్రభు ఈ పదాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఉపయోగించారు? హెబ్రీయులు ఎలాగుంటారు, వాళ్ళు ఏ విధంగా తమ భక్తి జీవితంలో ప్రభును సేవించారు, హెబ్రీయుల ద్వారా దేవుడు ఏ కార్యాలు జరిగించాడో వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. లోతుని శత్రువులు పట్టుకొని వెళ్ళినారు. లోతు చెరపట్టబడ్డాడని తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చి అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము 318 మంది ఇంట పుట్టి అలవరచబడిన దాసులను తీసుకుని వెళ్ళి రాత్రివేళ యుద్ధం చేసి శత్రువులను తరిమి లోతును విడిపించుకొని తెచ్చినాడు. హెబ్రీయులు అనే వాళ్ళు ఎలాగుంటారు అంటే, ఒక వార్త వారికి వినబడినప్పుడు వెను వెంటనే పనిచేయడాన్ని మనం చూస్తాం. ఎవరు ఆ వార్త తెచ్చారు అనేది మనం గమనిస్తే తప్పించుకుని ఒకడు. నా ప్రియమైన స్నేహితులారా, ఏమాత్రం అబ్రాము ఆలస్యం చేయలేదు, ఆ రాత్రే యుద్ధం చేశాడు. విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన అబ్రాము దేవుని చేత దర్శించబడి దేవుని పిలుపు పొందుకొని దేవునికి లోబడి పనిచేశాడు. ఈ హెబ్రీయుడు ఆ మాట మాత్రం విని వెంటనే తన సహోదరుడైన లోతుని విడిపించుకుని తీసుకుని వచ్చాడు. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, హెబ్రీయులకు ఒక చిన్న మాట అందించబడితే చాలు యుద్ధం చేయడానికి, సహోదరులను రక్షించుకున్నట్టుకు వారు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ దేవుని యొక్క వాక్యం చేత ముద్రించబడ్డామని మనం చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాం, కానీ మన పనిలో చూసినప్పుడు ఆ పోరాటం, ఆ రాత్రివేళ యుద్ధం చేయాలనే ఆశ, సహోదరుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆ భారం మనలో కనబడుతుందా ప్రశ్నించుకుందాం. సహోదరుడా, సహోదరి, హెబ్రీయులు వారు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా వారు సత్యాన్ని స్థాపిస్తారు. ఆదికాండం 46:33 మనం వెళ్దాం.
గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల.
గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు, కానీ యోసేపు ఐగుప్తుని 80 పరిపాలించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. యోసేపు గొర్రెల కాపరుల కుటుంబం నుంచి వచ్చినాడు. వాళ్ళ నాన్నగారైన యాకోబు గొర్రెలు కాస్తూ ఉంటాడు. దేవుని కృప ఎంత గొప్పదో మనం ఇక్కడ గమనించాలి. ఐగుప్తీయులు గొర్రెల కాపురులను ఏమాత్రము ప్రేమించలేరు. అటువంటి కుటుంబం నుంచి దేవుడు యోసేపును తీసుకొని వచ్చినప్పుడు యోసేపు ఐగుప్తులో సత్యాన్ని స్థాపించాడు. హెబ్రీయులు వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యం కోసం నిలబడతారు. ఆదికాండం 43:32 చదువుకుందాం.
అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము.
ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తులకు హేయం. కానీ హెబ్రీయుడైన యోసేపు ఐగుప్తులో ఏ విధమైనటువంటి ఇరుకు లేకుండా ఐగుప్తీయులతో కలిసి పనిచేయగలిగాడు. ఫరోకి యోసేపుకి ఏ విధమైనటువంటి మనస్పర్ధలు వచ్చినట్లుగా వాక్యంలో లేదు. మనం నిజమైన హెబ్రీయులమైతే మనల్ని ద్వేషించే వారి దగ్గర కూడా సత్యాన్ని ప్రభు కొరకు స్థాపిస్తాం, మనం వారితో కలిసి పనిచేస్తాం, వారి విషయాల్లో ప్రభు మనకు అప్పగించిన దాని ప్రకారం మనం పనిచేయగలుగుతాం. మోషే దేవుని ఇంట్లో నమ్మకమైనటువంటి హెబ్రీయుడు. మోషేని ఇస్రాయేలీలు బహుగా తిరస్కరించారు. 40 ఇస్రాయేలీని అరణ్య యాత్రలో నడిపించాడు. పలుమార్లు వేరొక నాయకుని నియమించుకుని మేము కానానికి వెళ్తాం, మోషే అని వాడు ఏమాయినో మాకు తెలియదు, ఐగుప్తులో సమాధులు లేవని నువ్వు మమ్మల్ని ఇక్కడికి తెచ్చావా, ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు తిరస్కారాలు హెబ్రీయుడైన మోషే ఎదుర్కొన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే తిరస్కరించారో వారినే మోషే ప్రేమించాడు, వారితో కలిసే 40 పరిచర్య చేశాడు. హెబ్రీయులకు ఉండే లక్షణం ఏంటో తెలుసా? వారు అందరినీ కలుపుకొని వెళ్తారండి. ఎవరిలో మైనస్ వారి జీవితాల్లో ఎవరిలో ఉన్న మైనస్ పాయింట్స్ వాళ్ళు తీసుకోరు. ప్రభు వారికి అప్పగించిన దాన్నే, ప్రభు వారికి అప్పగించిన దాని మీద మనసు పెట్టి నడుస్తారు. ఒకవేళ దైవజనుడా, నువ్వు మాకు అక్కర్లేదు, వచ్చే ఆదివారం నువ్వు మాకు వాక్యం చెప్పాల్సిన పని లేదు, నువ్వు మాకు సేవకుడుగా పనికిరావని సంఘం నిన్నంటే వచ్చే ఆదివారం మరలా సంఘంలో నువ్వు పనిచేయగలవా? ఎవరు తిరస్కరించారో వారిని మోషే ప్రేమించాడు, ఎవరు కాదన్నారో వారిని నడిపించాడు. వారు తిరస్కరించినప్పుడల్లా మోషే దేవుని దగ్గర సాగిలపడ్డాడని వాక్యంలో ఉంటుంది. నా ప్రియమైన స్నేహితులారా, నీకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే చివరికి నువ్వు చేసే పరిచర్యలో ఎవరు కనబడతారు? ప్రజలు నిన్ను తిరస్కరించినప్పుడు ఒక్క విషయం నిన్ను నీవు నన్ను నేను పరీక్షించుకోవాలి. ప్రభువుని మనం ఎన్నిసార్లు తిరస్కరించాము? ప్రభువుకు మనం ఎన్నిసార్లు అవిధేయులుగా ఉన్నామో? అందుకే ప్రజలు మనకు అవిధేయులుగా ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి. మరి మోషే ఎలాగ తలంచాడో దాన్ని నేను చెప్పడానికి నేను తగను, కానీ సాగిలపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మోషే ప్రజలను ప్రేమించినందుగా ఏ సేవకుడు ప్రేమించున్నాడేమో అనుకుంటాను నేను. ఎన్నిసార్లు తిరుగుబాటు ఇస్రాయేలీలు మోషే మీద చేశారు, ఒక్కసారి మాత్రమే కాని మాట పలికాడని బైబిల్ చెప్తుంది. తత్ఫలితంగా ఆయన కానాను పోగొట్టుకున్నాడు, కానాను చూశాడు కానీ కానాను చేరలేకపోయాడు. నా ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులు తిరుగుబాటుదారులతో కలిసి పనిచేస్తారు, హెబ్రీయులు తిరస్కరించిన వారితో కలిసి పనిచేస్తారు, హెబ్రీయులు ప్రేమించిన వారితో కలిసి పనిచేస్తారు. నువ్వు రాత్రి వేళ యుద్ధం చేసే హెబ్రీయుడువా? ఐగుప్తులో హేయుల మధ్య సత్యాన్ని పరిశుద్ధతను రుచి చూపించే హెబ్రీయుడువా? తిరస్కారాల మధ్య అప్పగించిన పని నమ్మకంగా చేసే హెబ్రీయుడువా? ఆ పదానికి ఎంత వాల్యూ ఉన్నదో నువ్వు గ్రహించావా సోదరుడా? హెబ్రీయుల్ని దేవుడు ఎక్కడ ఉంచినా, ఏ స్థానంలో ఉంచినా వారిలో అసలు గర్వం కనపడదండి. దేవుడు హెబ్రీయులకి ఇచ్చిన స్థానం ఎటువంటిది? నిర్గమాకాండం 7:1 చదువుకుందాం.
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును.
నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను అని దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. దేవుడు మోషేని ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉంచినాడో మనం గమనించవచ్చు. నిర్గమాకాండం 4:16 చదువుకుందాం.
అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడువుగా ఉండువు.
అక్కడ కూడా అహరోనుకి నీవు దేవుడివి అంటాడు. ఫరోకి దేవుడు, అహరోనుకి దేవుడు మోషే. కానీ ఎక్కడైనా గర్వం అనేది మనకు కనపడుతుందా? దేవుడు హెబ్రీయుల్ని ఎటువంటి ఉన్నతమైన స్థానాల్లో పెట్టినా అక్కడ దీనులుగా వినయులుగా సాత్వికులుగా ఉంటారు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు, భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడు అంట ఆయన. నా ప్రియులరా, ఎంత తగ్గింపండి మోషేలో, ఎంతగా దేవుడు మోషేని హెచ్చించినా ఉన్నతమైన స్థానంలో పెట్టినా అక్కడ నమ్మకంగా ఉండడం మనం చూస్తాం. నిర్గమకాండం 18:17-19 చదువుకుందాం.
అందుకు మోషే మామ అతన్ని చూచి, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను.
మోషే ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు మోషే ఎదుట నిలబడ్డాన్ని మోషే మామయ్యని ఇత్రో గమనించాడు. మోషేతో ఆ ఇత్రో అంటున్నాడు, నీవు చేయుచున్న పని మంచిది కాదు, దయచేసి నువ్వు నా మాట విను, నువ్వు బాగుంటావు ప్రజలు బాగుంటారని చెప్తున్నాడు. వెంటనే మోషే ఇత్రో చెప్పిన మాట విన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు మోషేని ఫరోకు దేవునిగా నియమించిన, అహరోనుకి దేవునిగా దేవుడు ఉపయోగించుకున్న మోషే పిలుపు లేని ఇత్రో మాట వినడానికి సందేహించలేదు, లోబడ్డానికి ఆలోచించలేదు. పిలుపు కలిగిన నన్ను నేను చేసే పని మంచిది కాదంటానికి నీకెక్కడ హక్కు ఉంది? ఇలా చేయకూడదని వాక్యాధారం నువ్వేమైనా చూపించగలవా అనేటువంటి ఈ కాలపు ప్రశ్నలు మోషేకి తెలియదు. అలా మాట్లాడడం, అలా జీవించటం మోషే జీవితంలో లేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మామ చెప్పిన మాటకు ఎలా లోబడ్డాడో మనం గమనించవచ్చు. దేవునికి యేసు ప్రభుకి శిష్యులు కావాల్సి వచ్చినప్పుడు ఆయన బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ చేయమని పిలవలేదు. సంతకం పెట్టడం చేతకాని వాళ్ళని తీసుకొచ్చి చరిత్రను తలకిందులు చేశాడు. బలహీనులను తీసుకొచ్చి బలవంతులుగా చేశాడు. అబద్ధికులను తీసుకొచ్చి అపుస్తులుగా చేశాడు. వారిలో ప్రభువు కావాల్సింది ఏంటంటే విధేయత, అది వారి దగ్గర దొరికింది. మన దగ్గర జ్ఞానం ఉంది, బలం ఉంది, కానీ దేవునికి అవసరమైన విధేయత లేదు. దేవునికి ఎంతైనా కానుక ఇవ్వగలం, కానీ ఎవరు చెప్పిన మాట మనం తీసుకున్నాం, ఎంత ప్రసంగమైన చేయగలం, కానీ ఎవడు చెప్పింది మనం వెళ్ళాం. అందుకే ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు శూరకార్యాలు చేయలేకపోతున్నాడు. మనల్ని అన్యులకి దేవుడుగా మనల్ని నియమించలేకపోతున్నాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళరా, వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు అక్కడ నువ్వు వినడానికి, లోబడ్డానికి, సాగిల పడ్డానికి నువ్వు ఇష్టపడితేనే నిజమైన హెబ్రీయుడివి. అలాగైతేనే ఈ తరపు ప్రజలకు నీ న్యాయం చేయగలవు. అలాగైతేనే నీ పిలుపులను సంపూర్ణంగా కొనసాగలవు. అలాగైతేనే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని తీసుకోగలవు. ఒకవేళ మోషే ఆ రోజు ఇత్రో మాటను కాదన్నట్లయితే ప్రజలు ఎంతగా నలిగిపోయి ఉండేవాళ్ళు, మోషే ఎంతగా నలిగిపోవాల్సి వచ్చేదో. ఈ పని మిక్కిలి భారమైంది, కాబట్టి నువ్వు ప్రజల్లో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషుల్ని నువ్వు ఏర్పరచుకో. 1,000 మందికి 1, 100 మందికి 1, 50 మందికి 1, 10 మందికి 1 వారి మీద న్యాయాధిపతులను నువ్వు నియమించు. దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ప్రజలను నడిపించక మునుపు ఇత్రో నోట న్యాయాధిపతులు అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది న్యాయాధిపతులు ప్రజలను నడిపించారని మన వాక్యంలో చూస్తాం. సంసోను మంచి న్యాయాధిపతిగా 20 ఏండ్లు పనిచేశాడు, తర్వాత తప్పిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. గిద్యోను మంచి న్యాయాధిపతిగా పనిచేశాడు. నా ప్రియులారా, ఈ న్యాయాధిపతి అనే పదాన్ని ఇత్రో నోటి నుంచి వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆది నిర్గమకాండం 18:21
మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండ్లు కాని మనుషుల్ని ఏర్పరచుకుని 1,000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను.
ఎబ్రీయులను దేవుడు బహుగా ఇచ్చించాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అబ్రహాము ఏతు కుమారుల మధ్య మహారాజులాగా బ్రతికాడు. యోసేపు ఈజిప్ట్ గవర్నర్గా బ్రతికాడు. మోషే ఫరోకు దేవుడుగా బ్రతికాడు. అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారు దేవుని చిత్తానుసారంగా పనిచేశారని మనం చెప్పవచ్చు. హెబ్రీ స్త్రీలు చాలా చురుగ్గా ఉంటారు. నిర్గమాకాండం 1:17 చదువుకుందాం.
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా
ఇస్రాయేలీలు బహుగా ఐగుప్తులో విస్తరించుచున్నప్పుడు ఐగుప్తురాజు అయిన ఫరో హెబ్రీల మగపిల్లలందరినీ చంపమని సెలవిచ్చాడు. అప్పుడు హెబ్రీ మంత్రసానులు బ్రతకనిస్తున్నప్పుడు రాజు పిలిచి, ఎందుకు మీరు ఇలాగా చేస్తున్నారు, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు అని అడిగినప్పుడు వారు చెప్పిన జవాబు ఏంటంటే, ఐగుప్తీయుల స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. హెబ్రీ పురుషులు అత్యున్నతమైన చోట ప్రభువు చేత నియమించబడి నడిచేవారు. హెబ్రీల జీవితాలను మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనబడతాయి. హెబ్రీడైన అబ్రహాము దాసులతో కలిసి పనిచేశాడు. 318 మందితో కలిసి పనిచేసినా ఎవరితో కూడా అబ్రహాముకి అసమాధానం లేదు. హెబ్రీడైన యోసేపు ఫరోతో కలిసి 80 సంవత్సరాలు పనిచేశాడు. మోషే తన అన్నయ్యన అహరోనుతో, మిర్యాముతో కలిసి పనిచేశాడు. వారితో విభేదాలు వచ్చినా మరలా కలుపుకొని పనిచేశాడు మోషే. ఒకసారి అహరోను మిర్యాములు మోషే మీద తిరుగుబాటు చేశారు, అయినా వారితో కలిసి పనిచేశాడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. వారు కుష్ఠరోగులైనప్పుడు మోషేకి అహరోను మిర్యాములు వ్యతిరేకులైతే దేవుడు వారికి కుష్ఠు పంపిస్తే వారి కొరకు విజ్ఞాపన చేసి మరలా వారితో కూడా కలిసి పనిచేశాడు. నేను ఎబ్రీల గురించి తలంచుచున్నప్పుడు నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. దేవా, నాకా మనసు కావాలి, నేను ఎలాగా పనిచేయాలి? 2 కొరింథీ పత్రిక 11:22 చదువుకుందాం.
వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడినే. వారు ఇస్రాయేలీల, నేనును ఇస్రాయేలీయుడినే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడినే.
వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడినే అంటున్నాడు దైవజనుడైన పౌలు. హెబ్రీయుడని చెప్పుకోవడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఏంటి హెబ్రీయులకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత? పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు హెబ్రీయులకు ఉండవలసిన లక్షణాలు ఎలాగుంటాయో మనం గమనించవచ్చు. అపొస్తల కార్యములు 28:3 చదువుకుందాం.
అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు బయటికి వచ్చి అతని చెయ్యి కరచి పట్టెను.
అక్కడ పౌలు ఓడ ప్రమాదం నుంచి తప్పించబడి మెలితే ద్వీపానికి చేరినట్లుగా మనం చూస్తాం. పౌలు గురించి ఎవరికి అక్కడ ఏమీ తెలియదు. ఆయన పిలుపు కలిగిన వాడని, దైవ దర్శనం కలిగిన వాడని, అపోస్తలుడని, ప్రపంచ భారంతో పనిచేస్తున్నాడని, గొప్ప విద్యను, మంచి విద్యను అభ్యసించాడని, దేవుని కృప అధికంగా కలిగిన వాడని, ప్రభు కొరకు ప్రయాసపడే ఆత్మ కలిగిన వాడని, ఈ విషయాలు ఏమీ అక్కడ వారికి తెలియదు. చలి బాగా ఉన్నది. పొలలేరుకు రావడానికి పౌలు వెళ్ళినాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ పొలలు తీసుకొచ్చి మంటలు వేశాడు. సర్పం ఆ కాకకు బయటకు వచ్చింది. ఎవరు చెప్పారు పౌల్ని పొలలేరమని? అక్కడ ప్రజలకు వాక్యం చెప్పాలా? దేవుని కార్యాలు అక్కడ ప్రజలు చూడాలి. దానికి ముందు పౌలు పరిచర్య చేస్తున్నాడు. ఒక వ్యక్తి పరిచర్యను ఎంత ప్రేమించి జరిగిస్తాడో అతడు దేవుని సేవలో, వాక్య ప్రత్యక్షతలో అత్యున్నతమైన కృప పొందిన వాడే ముందుకెళ్తాడు. స్నేహితులారా, ఎవరు ఏమి పౌలుకి చెప్పకపోయినా పొల్లలు వేరి ప్రభు పనిలో ముందుకు సాగుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. నీకు ఎవరైనా చెబితే నువ్వు చేస్తావా? అక్కడ అవసరతను గమనించి నువ్వు చేస్తావా? చెప్తే చేసేవాడు కూలివాడు, చెప్తే చేసేవాడు కూలివాడు, చెప్పకుండా చేసేవాడు కుమారుడు. నీకు నీవు ప్రోత్సహించబడి రేపబడి దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టాలి. ఆ పొలలే, ఆ పొలంలో నుంచి ఆ వేడికి సర్పం బయటకు వచ్చింది, పౌలును పట్టుకొని కరిచింది. పౌలు తన చేతికి వేలాడుతున్న సర్పాన్ని అగ్నిలో జాడించి వేశాడు. నిమ్మలంగా ఉన్నాడు. ప్రజలు అనుకుంటున్నారు సముద్రంలోని చేతులు తప్పించుకున్న న్యాయమిత్రుని బ్రతకనివ్వలేదు, నరహంతకుడితను. పౌలు ఏమాత్రం భయపడక ఆ విష జంతువును అగ్నిలో జాడించి ఏ హాని పొందకుండా క్షేమంగా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఎవరైతే నరహంతకుడన్నారో వారే పౌల్ని దేవత అనడం ప్రారంభించారు. నరహంతకుడు అన్నప్పుడు పౌల్ దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు, దేవత అన్నప్పుడు పౌల్ దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు. ఎవరీలు ఎలాగుంటారంటే నిందలకు కృంగిపోరు, ఘనతలకి ఉప్పొంగిపోరు. వారు పనిచేస్తారంటే నిందలతో ఘనతలతో వారికి సంబంధం లేదు, వారికి దేవుడు అప్పగించిన దానితో వారికి సంబంధం. ప్రజలకి ఏం అవసరం అది చేస్తారు. స్త్రీలకి ఎవరు చెప్పారండి మగపిల్లల్ని బ్రతికించాలని? ఎవరు చెప్పారు? వారు దేవుడికి భయపడారు కాబట్టి పనిచేశారు. నీకు దేవుడి భయం ఉంటే నువ్వు నమ్మకమైనటువంటి పనివాడివిగా పనిచేస్తావు, అంతే. నమ్మకమైన పనివాడివిగా నువ్వు పనిచేస్తావు. మోషేకి ఇస్రాయేలీలు ఎలాగున్నారో చూడాలని ఆశ ఉంది. ఎవరు చెప్పారు మోషేని చూడమని? యోసేపు తండ్రి యాకోబు షకేములో నీ అన్నలు మందలు మేపుచున్నారు, వెళ్ళి క్షేమ సమాచారం కనుక రమ్మన్నాడు. అక్కడికి వెళితే వాళ్ళు లేరు. యోసేపు షకేము నుండి దోతానికి వెళ్ళాడు. ఎవరు చెప్పారు దోతానికి వెళ్ళమని? అంటే ఎబ్రీలు, ఎబ్రీలకి ఎవరు చెప్పాల్సిన పనిలే, వారికి వారే భారంతో దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేస్తారు. స్నేహితుడా, నువ్వు అలాగున్నావా? ఆ ద్వీపంలో, మెలితే ద్వీపంలో పోపుల యొక్క తండ్రి జ్వరం చేత, రక్తభేది చేత బాధపడుతున్నాడు. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరిచాడంట. అపొస్తల కార్యములు 28:8 ఎవరు చెప్పారండి అతన్ని ప్రార్థన చేయమని? చూశాడు వ్యాధిగ్రస్తుడిగా, రక్తభేది చేత బాధపడుతున్నాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడో ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులందరూ వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందారు. ఆ ద్వీపాన్ని స్వస్థత దేవుని యొక్క స్వస్థతతో మారుమోగించాడు. ఒక మాటలో చెప్పాలంటే పౌలు దేవుని శక్తిని కురిపించాడు ఆ ద్వీపంలో. మన జీవితంలో ప్రభు మనకిచ్చిన అవకాశాలు ఎన్ని పోగొట్టుకున్నాం? దేవుని శక్తి కురిపించబడే నిమిత్తమై మనం ఎలాగ పనిచేస్తున్నాం? మన మైండ్ సెట్, మన మైండ్స్లో, మన హృదయాలోచనలు దేనితో నిండిపోయి ఉన్నాయి? పనిచేయాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలి, ఘనతలతో నిందలతో మనకు పని లేదు. పౌలు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 చదువుకుందాం.
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి లక్ష్యపెట్టక ముందట ఉన్న వాటి కొరకై వేగిరపడుచు. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. నేను ముందుకెళ్ళాలి, ఇదే తపన పౌలుకి. అందుకే చెరసాలను ఆయన ఏం చేయలేకపోయినాయి, యూదులు ఆయన ఏం చేయలేకపోయారు, సమాజ ప్రజలను ఆయన ఏం చేయలేకపోయారు, దెయ్యాలు ఆయన ఏం చేయలేకపోయినాయి, పరిస్థితులు ఆయన ఏం చేయలేకపోయినాయి. వాటన్నిటి మధ్య దేవుని కొరకు నమ్మకమైన పనిచేశాడు. హెబ్రీలకు ఉండేటువంటి ఆ పట్టుదల, ఆ భారం అది వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి మనం కూడా అలాగ ఉండద్దా ఈ దినాల్లో. ఆదికాండం 41:32-33 వచనం చదువుకుందాం.
ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను.
ఎబ్రీలకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వారు అప్పగించిన దానికంటే ఎక్కువ చేస్తారు. ఐగుప్తు రాజైన ఫరోకి కల వచ్చినప్పుడు యోసేపుని చెరసాల నుండి పిలిపించాడు, పానదాయకుల అధిపతి యొక్క మాట విని. యోసేపు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరోకు వచ్చిన కలలు యోసేపుతో చెప్పినప్పుడు, నీవు కలల యొక్క భావం చెప్పగలవని నిన్ను గురించి విన్నానని ఫరో యోసేపుతో అంటే, అది నా వల్ల కాదు, అది దేవుని వల్లనే అవుతుంది. అర్థం చెప్పడం, అది దేవుని ఆధీనం. చూడండి యోసేపు ఎంత చక్కగా దేవుని మహింపరిచాడు. అక్కడ దేవుని గురించి చెప్పే ఒక సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో చూడండి. కళ చెప్పిన తర్వాత ఆ కళ అర్థం చెప్పాడు. అయ్యా, 7 సంవత్సరాలు బాగా పండే సంవత్సరాలు వస్తాయి, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది. బాగా పండినప్పుడు కొట్టల్లో ధాన్యాన్ని కూర్చండి, కరువు కాలంలో తీసి దాన్ని అమ్మండి. ఒక జ్ఞాన వివేకం కలిగిన ఒక వ్యక్తిని పెట్టి మీరు ఈ పని జరిగిస్తే బాగుంటుందని యోసేపు ఫరోకి సలహా ఇస్తున్నాడు. యాక్చువల్గా యోసేపు పని ఏంటంటే కళకు అర్థం చెప్పాలి. యోసేపు కళ యొక్క అర్థం చెప్పాడు, సమస్యకు పరిష్కారం కూడా చెప్పాడు. కరువులో ఏం చేయాలో యోసేపు ఫరోకి చెప్తున్నాడు. తనకు అప్పగించిన దానికంటే అధికంగా చేస్తున్నాడు యోసేపు. హెబ్రీలు అప్పగించిన దానికంటే ఎక్కువ చేస్తారు. నీవు దేవుడు నీకు అప్పగించిన దానికంటే ఎక్కువ చేయాలని పరితపించే హృదయంను కలిగి ఉన్నావా? మనం పరీక్షించుకుందాం. ఎబ్రీలు ఎక్కడ నిరాశపడినట్లుగా మనం వాక్యంలో చూడం. 2 తిమోతి 1:15 మనం గమనిస్తే,
ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదువు, వారిలో పుగెల్లు హెర్మగని అనివారున్నారు.
ఆసియాలోని వారందరూ పౌలును విడిచిపెట్టి వెళ్లారని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఆసియాలో పౌలు చాలా గొప్ప పని చేశాడు, అది అన్యులు కూడా ఆశ్చర్యపడ్డారు ఆ పని చూసి. అపొస్తలుల కార్యములు 19:26 చదువుకుందాం.
అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియున్నారు.
ఆసియా యందంతటా ప్రజలని ఒప్పించి త్రిప్పేశాడు పౌలు. ఇది ఒక దేవేంద్రుని ఒక కంసాలి, ఆర్తమీ దేవి యొక్క బొమ్మలను చేసే ఒక కంసాలి చెప్పాడు ఈ మాట. అన్యులు పౌలు ఆసియాలో చేసిన సేవను గుర్తించారు, అంత గొప్ప పని చేశాడని. అంత గొప్ప సేవ ఆసియాలో చేస్తే ఆసియాలోని వారందరూ పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా పౌలు ఎక్కడా నిరాశపడలేదు. నీ జీవితంలో ప్రభు నిన్ను ఒక ప్రాంతంలో గొప్పగా వాడుకున్నప్పుడు నువ్వు ఎంతగా సంతోషిస్తావు. ఆ ప్రాంతంలో వెనుదిరిగి చూస్తే నీకే ఫలితం కనబడినప్పుడు నీ గుండెలు ఎంత బద్దలైపోతాయి. అయితే హెబ్రీలు అలా గుండరు, వాళ్ళు నిరాశపడరు. యోసేపు చెరసాల్లో సుమారుగా బైబిల్ స్కాలర్స్ అంచనాన్ని బట్టి 11 సంవత్సరాలు ఉన్నాడు. కానీ యోసేపులు ఎక్కడ నిరాశ ఉందా? కన్నీరుందా? ఈ దినం నీ జీవితంలో ఎక్కడా కన్నీరు అనేది చూడకూడదు. ఏ విషయాన్ని బట్టి నువ్వు నిరాశపడకూడదు. నీ పిల్లలు లేని స్థితి అయినా, సేవ బాగా జరిగి ఇప్పుడు సేవలో ముందుకు వెళ్ళలేని స్థితి అయినా, విడుదల నీకు కలగని స్థితి అయినా నువ్వు నిరాశపడద్దు. నువ్వు హెబ్రీయుడు అయితే నువ్వు నిరాశపడవు. అపొస్తలుల కార్యములు 20:27 మనం చదువుకుందాం. నేనేమీ దాచుకోనలేదు అంటున్నాడు దైవజనుడు అని పౌలు. దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను. దేవుని సంకల్పం ప్రజలకు పౌలు తెలియజేశాడు. తనకున్న ఆస్తంతా ఆత్మల కొరకు ఖర్చు పెట్టాడు, దాచుకోలేదు. 2 కొరింథీ పత్రిక 12:15 చదువుకున్నట్లయితే, నన్ను నేను వ్యయం చేసుకున్నాను. ఎబ్రీయుడు వ్యయమైపోతాడు. దాచుకునేటువంటి హృదయం ఎబ్రీయులకు ఉండదు. అద్భుతమైన దేవుని మాటలకై నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నో విషయాలు దేవుడు నాతో ఎబ్రీల ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభు. ఎబ్రీ భాష ప్రజలకు చాలా ఇష్టం. దేవుని వాక్యంలో ఆ విషయం వ్రాయబడింది ప్రిల్లరా. అపొస్తలుల కార్యములు 22:2 చదువుకుందాం.
అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని మరి నిశ్శబ్దముగా ఉండిరి.
పౌలు హెబ్రీ భాష మాట్లాడుతుంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారంట. నిశ్శబ్దంగా అని లేదు, అక్కడ ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆ భాష అంటే ఆ భాష ప్రజల హృదయాల్లో ఎలా పనిచేస్తుందో చూడండి. నువ్వు హెబ్రీయుడు అయితే నీ భాష, నీ ఉచ్చారణ, నీ పలుకు, నీ నోటి నుంచి వచ్చే మాటలు ప్రజల్ని నిశ్శబ్దంగా ఉంచుతాయి, అలా కూర్చోబెడతాయి దేవుని సన్నిధిలో. హెబ్రీయులు ఎంతమందికి ప్రయోజకులుగా ఉన్నారో మీరు గమనించండి. మరి నువ్వు నేను ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నావు? నేను ముగించబోతున్న దేవుని వాక్యం నీతో నాతో ఈ దినం మాట్లాడుతూ ఉంది. మన వాక్యం విని వెళ్ళిపోతున్నామా? వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుని పశ్చాత్తాపపడి ప్రభు సిలువను పట్టుకొని మొరపెట్టే వారంగా మనం ఉన్నామా? నా సహోదరుడా, సహోదరి, వ్యతిరేకించిన వారిని ప్రేమించే హృదయం మోషేకు ఉన్నట్లుగా మనకుందా? పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి పనిచేశారు. వారు మార్కు అనే వ్యక్తిని బట్టి వాళ్ళిద్దరి మధ్య అసమాధానం కలిగింది. బర్నబా మార్కును తీసుకొని వేరే చోటకు వెళ్ళిపోయాడు. పౌలు సీలను నేర్పరుచుకొని కృపకు అప్పగించబడిన వాడే పనిచేశాడు. మార్కు తదుపరి కాలంలో పౌలుతో కలిసి పనిచేశాడు. ఒకసారి వెళ్ళిపోయి మరలా వచ్చిన వ్యక్తిని కూడా పౌలు కలుపుకొని పనిచేశాడు. మనం మన జీవితంలో ప్రజలకి ఆ క్రీస్తు ప్రేమను పంచగలిగే వారంగా మనం మారాలి. సమయోచితమైన ఆ దైవికమైన జ్ఞానం మనకు కావాలి. ఈ విషయాన్ని మీరు నేను మర్చిపోకూడదు. సేవలో మనకు చాలా అవసరం. కొంతమంది మారకుండా తిరిగి వస్తారు, నయోమిలాగా. ఆమె బెత్లెహేముకి తిరిగి వచ్చింది మరలా, కానీ మార్పు చెంది కాదు, మారకుండా. మనం ప్రజలు తిరిగి వచ్చినప్పుడు మారి వచ్చారా మారకుండా వచ్చారా మనం గమనించాలి. మార్చబడి వచ్చినప్పుడు వాళ్ళకి నిజమైన క్రీస్తు ప్రేమను మనం అందించాలి. కోట్ల మందికి ఇంకా సువార్త అందలేదు. మనం చేయవలసిన పని ఈ ప్రపంచంలో చాలా ఉంది. శక్తి వంచన లేకుండా చేయుటకై ప్రభు చేత రేపబడి మనం పనిచేద్దాం. మరలా ఇటువంటి తరుణం నీకు దొరికిద్దో లేదో నాకు తెలీదు. మీ అందరి కొరకు ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థించాలని నేను కోరుకుంటున్నా. లేచి నిలబడండి, కన్నులు మూయండి, మీ బైబిల్ చేతుల్లో పట్టుకోండి, ఆకాశం వైపు మీరు చేతులు ఎత్తండి. ప్రార్థనలో మొరపెట్టుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం అని చెప్పండి. హెబ్రీయుడైన అబ్రాము 318 మందిని తీసుకుని వెళ్ళి లోతుని విడిపించి తీసుకొని వచ్చాడు. ఒక మాట అలాగే వినబడితే చాలు, చెరలో నుండి విడిపించడానికి, బంధకాల్లో నుంచి విడిపించడానికి హెబ్రీలు ముందుకు వెళ్తారు. అబ్రహాము ప్రతిఫలాన్ని అపేక్షించి యుద్ధం చేయలేదు, నిస్వార్థంగా పనిచేశాడు. లోతును విడిపించి తెచ్చినందుకు అబ్రహాము ఏ బహుమతులను ఆశించలేదు. దేవుని చేత మాత్రమే ధనవంతుడు అవ్వాలని అబ్రహాముకు ఆశ. అందుకే ఏ విధమైన కానుకలను తీసుకోలేదు. సోదరుడా, నీవు ఎటువంటి హెబ్రీయుడివో పరీక్షించుకో. యోసేపు హెబ్రీయుడు, కానీ ఐగుప్తీయులతో కలిసి పనిచేశాడు. ఫరో దగ్గర నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసే మనస్తత్వం కలిగిన వాడు యోసేపు. దేవుని ఆత్మ కలిగిన వాడని అన్ని జనుల చేత సాక్ష్యం పొందాడు. పౌలు దేవతని మెలితే ద్వీపంలో సాక్ష్యం పొందాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం పొందాడు. అబ్రహాము ప్రవక్తని దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందాడు. పిల్లరా, ఎబ్రీయులు అన్యుల దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకుంటారు, దేవుని దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకుంటారు, విషసర్పాల మంచి కూడా సాక్ష్యాన్ని కాపాడుకొని పనిచేస్తారు. ప్రభు నీకు నాకు అటువంటి కృపించడా? మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు పాదపీఠం దగ్గర వాలిపోదాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా రక్షకుడా, మీరు ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 318 మందిని తీసుకుని వెళ్ళి అబ్రహాము లోతు కుటుంబాన్ని విడిపించి తీసుకుని వచ్చాడు. నిస్వార్థంగా పనిచేశాడయ్యా. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు హేయులైనా వారి మధ్య పరిశుద్ధతను సత్యాన్ని ఐగుప్తులు స్థాపించాడు యోసేపు. మమ్మల్ని కూడా మీరు అలాగే చేయండి. ఫరోకు దేవునిగా మీరు మోషే నియమించిన దేవా, ఎంత విధేయుడిగా మీ కొరకు జీవించాడో మేము చదివాం, మేము విన్నాం. నన్ను మమ్మల్ని మీరు అలాగే చేయండి. పోగొట్టుకున్న సాక్ష్యాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకున్నట్టు మాకు నేర్పండి. నిరాశలో నుంచి మమ్మల్ని విడిపించండి. అధికంగా పోరాడే వారిగా చేయండి. ప్రభువా, ఎటువంటి వారినైనా ప్రేమించి పనిచేసే హృదయం మాకు అనుగ్రహించండి. నువ్వు మాకొద్దు, వేరొక నాయకుని నియమించుకుంటామని మోషేతో ఇశ్రాయేలీయులు చెప్పిన వారినే నీ పేరిట నడిపించాడు ప్రభువా. ఒక్కరోజైనా మోషే జీవితంలో సంతోషకరమైన దినం ఉన్నదని నేను చెప్పలేను. ఎన్ని మార్లు విసికించినా సాగిలపడ్డమే మోషే నేర్చుకున్నాడు. ప్రభువా, లోబడ్డమే నేర్చుకున్నాడు, తగ్గించుకున్నటే నేర్చుకున్నాడు. ప్రభువా, అందుకే నీళ్ళంతట్లో నమ్మకస్తుడైపోయాడు. ఐగుప్తీయుల సకల విద్యలు మోషే అభ్యసించిన ఇటుకరాళ్ళు చేసుకునే వారికి లోబడి పనిచేశాడు ప్రభువా. వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు మోషే. మమ్మల్ని అలాగా చేయండి. భూమి మీద మనుషులందరిలో కంటే సాత్వికుడిగా మోషేని మేము చూస్తాం. ఏ చివరి దినాల్లో నాకు మాకు మీరు అకృపనివ్వండి. ఆత్మల భారంతో నింపండి. పాకిస్తాన్కి, చైనాకి, రష్యాకి సువార్త వెలుగు తీసుకుని వెళ్ళగలిగిన వారుగా చేయండి. ఆజాద్ కాశ్మీర్లో సంఘం కట్టగలిగిన వారికి మమ్మల్ని చేయండి. ప్రభువా, అల్ఖైదాని మీ కొరకు సంపాదించే కృపలోనికి మమ్మల్ని తీసుకురండి. ఆత్మల భారంతో మమ్మల్ని నింపండి. దేవా, మాకు ఘనతలతో నిందలతో సంబంధం లేదు, పనితోనే మాకు సంబంధం. మమ్మల్ని అలాగే చేయండి. విత్తబడిన వాక్యాన్ని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం సదాకాలం మనందరికీ తోడయ్యండి, నడిపించునుగాక, ఆమేన్.